ఆ తర్వాత రాక్షసుడు ఆనందపడిపోయాడు. తల్లి, నీ దయవల్ల మా జాతి బతికితే చాలన్నాడు. ఆ తర్వాత రాజుగారికి తిరిగాడు. మహారాజా, ఇంకేమన్నా పనుందా? ఈవిడ దేబెట్టేసి వచ్చి మళ్ళీ నా రాజ్య పరిపాలన చేసుకోనా అంటే, అలాగే చేసుకో, ఎప్పుడైనా అవసరం వస్తే ఒక్కసారి పిలుస్తాను, తక్షణం వస్తావంటే తమరు తలుచుకున్న వెంటనే వస్తానన్నట్ట. ఈ విధంగా బలాకుడు తలుచుకున్న వెంటనే వస్తానని మాటిచ్చాక అతను వదిలేశాడు. రాక్షసుడి అమ్మాయిని పట్టుకెళ్ళాడు, ఆ విప్ర పత్నిని విప్రుడికి అప్పగించాడు. ఇప్పుడు రాజుగారు గుర్రం ఎక్కి వెళ్ళి బయలుదేరాడు, తన రథం ఎక్కి బయలుదేరాడు. దాదాపు ఈ మధ్యకాలంలో నాకు ఎన్ని అవమానాలు వస్తున్నాయి. ముందు మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాను, ఆయన శిష్యుడు అర్ఘ్యమునకు పనికిరావు అన్నాడు. కారణం, నా భార్యను నేను విడిచిపెట్టడమట. సరే, తన భార్యను వెతికి తెమ్మన్నటువంటి విప్రుడు కూడా నీ భార్యను విడిచిపెట్టడం మహాపాపం అని వ్యంగ్యముగా తిట్టాడు. ఇప్పుడు రాక్షసుడు కూడా భార్యావిహీనుడు యజ్ఞమునకు పనికిరాడన్నాడు. ఓహో, భార్య లేకపోతే ఇలాంటి సత్కర్మాచరణములు చేయడానికి మానవుడు పనికిరాడన్నమాట. ఈ కథలో అంతరార్థం విని మళ్ళీ రేపటి నుంచి మా ఆవిడ నన్ను చంపేసినా తట్టుకోవాలండి అని ఒక ఆయన ఉత్తరం రాశాడు. లైవ్లో వింటున్నారు కదండి, వెంటనే పాపం వాళ్ళకి ఎలా తెలుస్తుందో కానీ, గురువుగారండి మా ఆవిడేమో విషం పెట్టి చంపుతానంద అంటోందండి నన్ను. ఏదో టైంలో అన్నంలో విషం కలిపి చంపేస్తా, నీ ఆస్తులు అవుతా అంటోంది. ఇలాంటి భార్యను మరి నేనేం చేయనండి అన్నాడు ఆయన. నాకు విషాలు పెట్టే భార్యలు ఉంటారని తెలియదు, ఏదో కొట్టుకుంటారని తెలుసు. కానీ ఎందుకంటే నేను ఎంతసేపు నా ఇంట్లో గురించి ఆలోచిస్తాను, మా ఇంట్లో మేము ఎంతో ఐకమత్యంతో ఉంటాం, మహానుభావులం కనుక. ఈ విషాలు పెడతారు, కషాయాలు పెడతారు, ఒకళ్ళొకడు కక్ష కట్టి చంపుకుంటారు, ఆస్తి కోసం ఒగుడు పిల్లలు చంపుకుంటారనేది ఈ కలియుగంలో తెలిసింది. పాపం వేదవ్యాసుల కాలంలో అలాంటివి లేవనుకుంటాను. అందువల్ల ఏమన్నాడంటే, భవిష్య పురాణంలో చెప్పాడు, ఇక్కడ చెప్పలేదు. కానీ నాయనా, ఈ కథ యొక్క అంతరార్థం, సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు తగాదా పడకండి, విడిపోకండి అని అంతరార్థం. కానీ భార్య చంపేస్తానన్నప్పుడో, లేక భర్త నపుంసకుడైనప్పుడో విడిచిపెట్టద్దని కాసమా? భర్త నపుంసకుడైతే తక్షణం విడిచిపెట్టమని మనుస్మృతిలో రాశాడు. అలాగే భార్య విషం పెట్టేంత నీచురాలైతే విడిచిపెట్టచ్చట. ఈయడేం విషం పెట్టలేదుగా, ఊరికే గ్లాసుతో కొట్టింది. ఎప్పుడైనా భార్య కోపం వచ్చి ఒక చీపురు కట్టుతో కొడితే ఆ మాత్రానికి విడాకులు ఇస్తాం ఏంటండి? ఏదో ఒక రోజుకి 10 చీపురు కట్టలతో కొడితే ఆలోచించండి. ఒక్క చీపురు కట్ట అయితే ఏముంది, నా మొహం 10 రూపాయలు పెడితే చీపురు కట్ట, ఈ మధ్యన 100 రూపాయలకి చీపురు కట్ట, ఓ 100గా నా 100 ఏమవుతుంది? చిన్న చిన్న వాటికి మాత్రం విడిపోకండి, విడిచిపెట్టకండి. తీవ్రమైన బాధ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం. అందువల్ల కథలలో ఉన్నటువంటి ఈ పవిత్రమైన వ్యక్తులలో ఉన్న ఆశయమే అర్థం చేసుకోవాలి. కొన్నింటికి ఎప్పుడైనా మినహాయింపులు ఉంటాయి, ఏ ధర్మమునకైనా మళ్ళీ దానికి ఒక పరిహారం ఉంటుంది, అవన్నీ పక్కన పెట్టేయండి. ఇక్కడ రాజుగారిని కలిసి ఉండమని చెప్పడానికే భగవంతుడు ఈ సందేశం ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేయను? అందరూ నన్ను హీనుడు అంటున్నారు, భార్యను నేను ఎందుకు విడిచిపెట్టాను? పోని విడిచిపెట్టకుందా ఉందామా అంటే ఒక్కనాడు ఆవిడ నా మాట వినదు. అన్నం తిను అంటే నా నెత్తి మీదకి అన్నం పెట్టింది, అన్నం అంటే సున్నం అంటుంది, ఎడ్డం అంటే తెడ్డం అంటుంది, నడ్డి విరగొడుతుంది. ఎలా ఈవిడితో నేను ఎలా పడను? పోనీ ఆవిడని విడిచిపెట్టకుండా ఎంతో ప్రేమతో ఇన్నాళ్ళు చూసుకున్న వాడిని ఇంకో 4 రోజులు నేను సహించి ఊరుకోవచ్చుగా. అలా ఊరుకోవడానికి నా మనస్సు అంగీకరించలేదు. నా మిత్రులు దాదాపు 100 మంది ఉండగా వాళ్ళ ఎదురుగుండా మంచినీళ్ళ గ్లాసు లేకపోతే పానకం గ్లాసు ద్రాక్షారసం గ్లాసుతో మొహం చెట్లగొట్టింది. ఇప్పుడు అటువంటి పెళ్ళాన్ని ఎలా ఏనుకోను అని కాసేపు ఏడ్చాడు. తర్వాత మళ్ళీ అనుమానం వచ్చింది, నా భార్యను అడవిలో వదిలాను కదా, ఆ అడవిలో ఏ క్రూర మృగమో, సింహమో, పులో, నక్కో, కుక్కో, బహుశా నా భార్యను తినేసి ఉండొచ్చు కదా, లేక ఏ రాక్షసులైనా మృంగి ఉండొచ్చు కదా. అందరూ బలాకుడిలాగా మంచి రాక్షసులు ఉంటారా? ఏ పామైనా కాటేసిందా? ఏమయ్యింది? అంత సుందరీమణిని, నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యామణిని, పరమ సౌందర్యవతిని అడవిలో విడిచిపెట్టాను, ఆమె బతుకుందో లేదో, అయ్యో బహుళ, నాకు ఈ బహుళ కోపం ఎందుకు వచ్చింది అని ఆ భార్యని బహుళని తలుచుకుని కాసేపు ఏడ్చాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, ముందు ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళాట. అడవిలో ఆయనేగా ఈ విప్రపత్ని ఎక్కడుందో చెప్పాడు, అందుకని ఆ ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, త్రికాలజ్ఞుడు అంటారు ఆ మునిని, ఆయన దగ్గరికి వెళ్ళి, మహాత్మా మీరు చెప్పినట్టే విప్రుడి భార్య నాకు దొరికింది, ఇప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. కారణం, మీకు భూత భవిష్యత్ వర్తమానములు తెలుసు, జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు, జరుగుతున్నది తెలుసు. అందుకే నేను రాగానే కళ్ళు మూసుకుని నేను భార్యను విడిచిపెట్టానని, అందువల్ల అర్ఘ్యమునకు పనికిరానని చెప్పారు. మీ శిష్యుడు కూడా అంత గొప్పవాడు, అందుకని మీ దగ్గరకు వచ్చాను. అనగా నీవెందుకు వచ్చావో నాకు తెలుసు అన్నట్టే. అసలు నువ్వేం అడగక్కర్లా, నేను మీ దగ్గరకు వచ్చానడగానే నీవెందుకు వచ్చావో నాకు తెలుసు. విను చెప్పెద నీకు తగుని విడువగ భార్యన్. ఆరయ్య సర్వకర్మముల కర్హులు కారు తలంచి చూడగా, భార్యని విడిచిపెట్టి అయ్యో ఎందుకు విడిచిపెట్టానని కాసేపు బాధపడుతున్నావు, ఆ భార్య ఏమైపోయిందానని బెంగపెట్టుకున్నావు, ఈ విషయం అందరికీ తెలిసి నన్ను దెప్పుతున్నారని బాధపడుతున్నావు, అవునా అంటే అవునండి అన్నాడు. ఇప్పుడు చెబుతున్నావు నేను, క్షణికోద్రేకాలు ప్రతి జీవికి వస్తాయి. ఒక్కొక్కప్పుడు మనం అన్నది అవతల వాడికి నచ్చదు, వాడన్నది మనకి నచ్చదు. తాత్కాలికోద్రేకంతో ఏ వ్యక్తిని ఆ ఒక్క ముక్కన్నందుకు శత్రువుగా భావించకూడదు. కొంచెం ఆలోచిస్తే మనకే బోధపడుతుంది ధర్మం ఏమిటో. ఒక అమ్మాయి ఉంది, ఓ 25 ఏళ్ళో 30 ఏళ్ళో ఓ చోట పెరిగింది. అబ్బాయి ఓ చోట పెరిగాడు. ఇతని గోత్రం వేరు, ఇతని ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన వేరు, వీళ్ళ ఆహారం వ్యవహారం అన్నీ వేరు. అమ్మాయి యొక్క పుట్టింటి వారి ఆహారపుడు అలవాట్లు వేరు, ఆవిడ ప్రవర్తన వేరు. ఇన్నాళ్ళు ఒక చోట అమ్మాయి ఓ చోట అబ్బాయి, పెరిగిన తర్వాత హఠాత్తుగా ఇద్దరూ మూడు ముళ్ళ బంధంతో ఓ చోట చేరుతున్నారు. చేరారంటే ఒక్క క్షణకాలంలో ఒకళ్ళ మనస్సులు ఒకళ్ళకి తెలుస్తాయా, ఒకరి అభిరుచులు మరొకరు గౌరవించుకోగలుగుతారా? కష్టం. ఎందుకంటే అమ్మాయికి రోజు ఇడ్లీ చట్నీ ఇష్టం అయి ఉండొచ్చు, వీడికేమో దిక్మాల పలావ్ ఇష్టం అయి ఉండొచ్చు, లేదా వీడికి గారీ బూరి ఇష్టం అయి ఉండొచ్చు, ఆవిడకేమో సేమియా ఉప్మా ఇష్టం అయి ఉండొచ్చు, లేదా వీడికి బంశీరం అని ఒక దరిద్ర రవ్వ ఉంది, ఆ రవ్వతో తయారు చేసిన ఉప్మా ఇష్టం అయి ఉండొచ్చు, లేదా వీడికేమో దోశలు ఇష్టం అయి ఉండొచ్చు. ఈ ఇద్దరు కూర్చుని అయ్యో నాకు దోశ నీకు ఇడ్లీ ఇష్టం కదా, ఈ పూటకి ఇద్దరం కలిసి ఓ 2 దోశలు 2 ఇడ్లీ వేసుకుందాం, నువ్వు ఇడ్లీ ఓ దోశ, నేను ఓ ఇడ్లీ దోశ తిందాం అని ఒక కాంప్రమైజ్ అవ్వాలి. లేదా భార్య కోసం భర్త గారు ఆవిడకి దోశలు ఇష్టం అయితే మానేసి చక్క ఇడ్లీ మానేసి దోశ తినాలి, ఆవిడేమో మర్నాడు ఈయన కోసం ఇడ్లీ తినాలి. ఇలా కాస్త మనస్సులు క్రమక్రమంగా మార్చుకుని, ఇష్టాలు మార్చుకుని, అభిరుచులు మార్చుకుని, ఒకరి కోసం ఒకరు కొంతైనా మనస్సుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను పంచుకోవాలి, ఇష్టాలు మార్చుకోవాలట. ఈ ఇష్టం అటు ఈ ఇష్టం ఇటు మారాలి. కాకపోతే ఒకవేళ ఇష్టం మార్చుకోలేమనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఎంత ప్రయత్నించినా కాకరకాయ అంటే ఇష్టం ఉండదండి. కాకరకాయను చూస్తే ఒక్కొక్కడికి ఒళ్ళు మండిపోతుందన్నమాట. దిక్కుమాల కాకరకాయ కూర వేసి పెట్టారా, ఏవిడి కోపం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి భార్యామణి? ఓహో మా ఆయనకి కాకరకాయ ఇష్టం లేదన్నమాట, నాకు ఇష్టం కాబట్టి ఆయన కోసం వేరే కూర చేస్తాను, కాకరకాయ కూర రహస్యంగా చేసి తింటాను, ఆయన కనపడకుండా చేస్తాను అనుకోవాలి. ఆ కాకరకాయ కూర ఈ మొగుడు కంటపడితే వీడు గొడుగు ముడుతుంది కనుక. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. ఇలా భార్య కోసం భర్త, భర్త కోసం భార్య తమ అభిరుచులు మార్చుకోగలిగితే, సర్దుకోగలిగితే ఆ జీవితం సుఖవంతమవుతుంది, పవిత్రమవుతుంది. దానికి దాంపత్యం అని పేరు. నీళ్లు నల్లగా ఉంటాయి, పాలు తెల్లగా ఉంటాయి, ఈ రెండూ కలిసిపోతే పాలైపోతాయి. భార్యాభర్తలిద్దరూ పాలు నీళ్లలో కలిసిపోవాలి. అక్కడ భార్య నేనే పాలు అనకూడదు, భర్త నేనే పాలు అనకూడదు, ఇద్దరు ఎవరు పాలు ఎవరు నీళ్ళైనా ఇద్దరూ కలిసిపోయి ఉండాలి. ఇలా సర్దుకోవడం పేరే జన్మము, సంసారము అని పేరు. అర్థమైందా? కాబట్టి జీవులు పరస్పర విరుద్ధ భావములతో ఉన్న వాళ్ళంతా ఒక చోట చేరి సత్సాంగత్యం చేస్తే మోక్షం పొందుతారని పెద్దలు చెప్పారు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, అందరికీ తలకు అభిప్రాయం ఉంటుంది, ఒకళ్ళ అభిప్రాయం వాళ్ళకి పొరపాటు కూడా నచ్చదు. ఈ పురాణం వినడానికి వచ్చే వాళ్ళలో ఒక్కొక్కడికి పద్యం ఇష్టం, ఒక్కొక్కడికి పద్యం వద్దండి కేవలం పురాణం చాలంటాడు. ఎందుకండని పద్యాలు కచ్చెప్పు పోకూడదా అనేవాడు ఒకడుంటాడు. కాదు గురువుగారి పద్యమే మధురంగా ఉంటుందనేవాడు ఒకడుంటాడు. ఒకడు పద్యం కంటే కథ కంటే ఆయన డబా డబా చదువుతున్న గద్యం బాగుందంటాడు. ఒక్కొక్కడు ఆయన నోరు మూసుకుంటే బాగుంటుంది అనొచ్చు. ఏం చేస్తాం, ఎవడిష్టం వాడిది. కాబట్టి ఇంతమందికి ఇష్టం కలిగేటటువంటి రీతిలో ప్రవర్తించడం ఎవరికైనా కష్టమే. అయినా మీరందరూ ఉంటున్నారా లేదా అంటే కాంప్రమైజ్ అవుతున్నారు ఒక్కొక్కప్పుడు. పాపం అప్పుడప్పుడు ఒక్కొక్క ఉత్తముణ్ణి వేదిక మీదకి వస్తే ఎందుకు వచ్చామని కొంచెం తిట్టచ్చు, నేను ఆగబెట్టాడు తొందరపడి. అయినా అవతలవాడు పాపం సర్దుకుంటున్నాడా లేదా? చచ్చ గురువుగారు తిడితే ఆ చీ చా ఎన్న చిరాకు పడిన అవన్నీ నాకు దేవనలు అనుకుని మళ్ళీ వస్తున్నారు ఇలాంటి సాధు పురుషులు ఉంటారు. కాబట్టి ఇదే సత్సంగం అంటే. అన్ని రకాల అభిప్రాయాలని సేకరించి క్రోడీకరించి తమలో ఉన్న దోషాలు విడిచిపెట్టి మంచిని మాత్రమే సేకరించేటటువంటి మంచి మనుషుల కలయికకి సత్సంగతి అని పేరు. అటువంటి సత్సాంగత్యం సంసారంలో ఉండాలి. అది లేకే నీకు నీ భార్యకి మధ్యలో తగాదా వస్తుంది. అనగానే ఓహో అలాగా అండి, ఇప్పుడు నాకు ఒక అనుమానం, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, ఆ విషయం మీకు తెలుసు, ఎలాగో మీరు త్రికాలజ్ఞులు గనక ఒక మనిషిని చూడగానే అంతా కనిపెడతారు కనుక అడుగుతున్నాను. నేను పెళ్ళైనప్పటి నుంచి ఈనాటి వరకు నా భార్యను ఎంతో ప్రేమించాను. ఆవిడ రూపం నన్ను ఆకర్షించింది. నేను ఎన్నో పర్యాయములు భార్యామణి భార్యామణి అని కొంగుచ్చుకు తిరిగాను. నేను కొంగు పుచ్చుకున్నప్పుడల్లా టింగుమన్న నెత్తిమీద కర్రతో కొడుతుంది ఆవిడ. ఏమిటి కారణం? అనుకూలుడనై సతతము కనుసన్ననయేను మెలగా దౌశీల్యంబున తాన ప్రతికూల అయిన వినుమెంతయు విసిగి దాని విడిచితి నడవిన్. నేనెప్పుడు నా భార్యకి అనుకూలంగానే ఉంటాను. మనం కూడా చూసాం కదా ప్రారంభంలో, ఎప్పుడు రాజుగారి తప్పు కనపట్టలా, ఆయన మరీ విసిగిపోయి విడిచిపెట్టాడు కానీ ఆయన ఎప్పుడు అనుకూలంగానే ఉంటాడు. నీకు చీరలు కావాలా, భోజనం కావాలా, కిరీటం కావాలా, సామ్రాజ్యం కావాలా అంటూ వెంటపడేవాడు. అందుకే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేనెంత అనుకూలుడనై ఆమెను బతిమాలుకుని బామాలుకుని నెత్తి మీద పెట్టుకున్నా ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. ఏమిటి, నేనేం చెప్పినా దానికి ఎందుకు వ్యతిరేకంగా నడుచుకుంటుంది, నేనేం దోషం చేశాను, అందుకే విసిగిపోయి విడిచిపెట్టాను. అయినా ఇప్పుడు మీరందరూ చెప్పాక ఆమె మీద నాకు జాలి వస్తుంది, ఆవిడని ఎందుకు విడిచిపెట్టానా అని పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాను. ఎందుకంటే నాకు ఆవిడంటే ఇష్టమే కనుక, ఆ సౌందర్యం నన్ను ఆకర్షిస్తోంది కనుక. ఎక్కడ పోయెనో అడవి నిల్తీ మహోగ్ర మృగాసురాళిచే చిక్కి నశిల్చెనో అనిన చిక్కి నశింపదు సచరిత్రయై ఆ కమలాక్షి ఉన్నది ధరాధిపవర్య రసాతలంబునందక్కడకెట్టులే గెన్నుకు అంగనయన్న మునీంద్రుడిట్లను. ఇప్పుడు రాజుగారు అడిగాడు మునిని, నా భార్య ఎక్కడికి వెళ్ళిందో, జంతువులేమైనా ఆమెను చంపి తిన్నాయా లేక ఆత్మహత్య చేసుకుందా, పావుకాటు తిందా, నాశనమయ్యిందా, బ్రతికిందా అంటే, అప్పుడు మునీశ్వరుడు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో కనిపెట్టి, మహారాజా నీకేమీ బెంగక్కర్లా, నీ భార్య నాశనము కాలేదు, చావలేదు, నిశ్చింతగా ఉండు, నువ్వు ఆవిడ బ్రతికే ఉంది, కాకపోతే ప్రస్తుతం నువ్వు ఏ అడవిలో విడిచిపెట్టావో ఆ అడవిలో లేదు. ఈయన ఎక్కడ విడిచిపెట్టాడు, ఉత్పలారణ్యంలో విడిచిపెట్టాడని చెప్పుకున్నాం కానీ నిన్న మనం ఈ కథ ఆరంభంలో. నువ్వు నీ భార్య మీద కోపంతో భటుండిచ్చి రథంలో ఆవిడ్ని అడవిలో విడిచిపెట్టావు. ఆ అడవి పేరు ఉత్పలారణ్యం. ఆ ఉత్పలమని పేరు కలిగిన అడవిలో ప్రస్తుతం ఆవిడ లేదు. ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం పాతాళలోకంలో ఒకనొక నాగరాజు గారి భవనంలో ఉంది. రసాతలానికి పోయిందనగా నేను తెల్లబోయి భూలోకంలో అడవిలో విడిచిపెట్టినటువంటి ఈ పడతి పాతాళానికి ఎలా వెళ్ళింది అన్నాడు. పాతాళలోకానికి వెళ్ళడం అంత తేలిక, అందులో సర్పరాజులున్న భవనానికి వెళ్ళడం చాలా కష్టం కదా అనగా, దానికి ఒక కారణం ఉన్నది విను. నీ భార్య నువ్వు విడిచిపెట్టాక, అమ్మాయ్యా ఈ దిక్కుమాలిన భర్త నాకు దూరం అయ్యాడురా బాబు అనుకుని ఆనందంతో అడవిలో తిరుగుతోంది. ఆ విషయం నీకు తెలుసు. అలా తిరుగుతూ ఉండగా ఒకనాడు సాలపోతకుడు అని పేరు కలిగిన ఒకనొక సర్పరాజు చూశాడు. ఈ సాలపోతకుడు అనేవాడు కర్కోటకుడికి తక్షకుడికి తమ్ముడు, కద్రువ కొడుకు. వీడికి 105 పడగలున్నాయి, మంచి శక్తి కలిగిన వాడు. వాడు పాతాళలోకంలో 500 నాగుల మీద అధిపతి. వీళ్ళని చిన్న చిన్న మండలాధిపతులు అంటారు. వాడు పాతాళలోకంలో కూడా మండలాలు ఉన్నాయండో, మండలాలే మండలాలే తందంతా అక్కడే ఉన్నాయి. అందులో ఒక మండలమునకు ఈయన అధిపతి అట. వీడి పేరు సాలపోతకుడు. వాడికి 105 పడగలున్నాయి. పాముల్లో కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని గోధుమ రంగులో ఉంటాయి, కొన్ని ఆకుపచ్చగా ఉంటాయి, కొన్ని పసుపు పచ్చగా ఉంటాయి, ఓ ఎన్నుంటాయి, రకరకాల రంగుల్లో ఉంటాయి అవి కూడా. అందులో వీడు అటు నలుపు తెలుపు కాకుండా మధ్య రకంగా ఉండేటటువంటి సర్పం. ఆ సాలపోతకుడనే సర్పరాజు ఒకనొక దినమున పాతాళలోకం నుంచి భూలోకంలోకి అడుగు పెట్టాడు, ఉత్పలారణ్యంలో తిరుగుతున్నాడు. తిరుగుతున్నవాడు నీ భార్యను చూశాడు. ఈ బహుళ యొక్క సౌందర్యం బహుధా ఆకర్షించింది అతన్ని. ఆకర్షణకి తట్టుకోలేకపోయాడు. సుందరీని ఎవరు అని అడిగాడు. నేను ఒక మహారాజు గారి భార్యనంది. ఆ మహారాజు గారి భార్య అడవిలో ఎందుకున్నామంటే మా ఆయన కోపం వచ్చిందిగా, నన్ను అడవిలో వదిలిపెట్టాడు కాదట. అయితే గొడవ ఏముంది, మీ ఆయన్ని నెలగా వదిలేశాడు కదా, నీకు నీ భర్త లేడు కనుక నాతో వచ్చేయచ్చు కదా. అంటే ఎవడవరా నువ్వు, నా మొగుడంటే నాకు కోపము, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో పరపురుషుడితో రాను, పతివ్రతని అందిట. అంటే అక్కడికి మాత్రం ఆవిడకి భర్త మీద కోపం ఉంది, కానీ ఇంకొకరితో వెళ్ళిపోవాలని కోరిక లేదనమాట. ఆవిడంత ఉత్తమురాలే, అందువల్ల నేను రానంది. రానగానే వాడు తన మహామాయతో ఆవిడని మాయం చేసి పాతాళలోకానికి పట్టుకుపోయాడు. తన భార్యకిచ్చి ఈవిడ్ని అలంకరించు, ఎల్లుండి అమావాస్య నాడు గుడ్డ అమావాస్య నాడు పెళ్లి చేసుకుంటానన్నట్ట. గుడ్డ అమావాస్య నాడు రాక్షసులు పాములు పెళ్లిళ్ళు చేసుకుంటారు. రాక్షసులకి సర్పములకి అమావాస్య ఉత్తమ తిథి అట, అందుకే ఆ కాలంలో పెళ్లి చేసుకుంటారు. ఇప్పటికి కూడా చెన్నయ్య ఏరియాలో అమావాస్య నాటి పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉంటాయి. నేను చెప్పలేదు కానీ పురాణాల్లో రాక్షసులకి మాత్రం అమావాస్య చాలా ఉత్తమ తిథి అని ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటారని చెప్పారు. కాబట్టి అమావాస్య నాటి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో మీకు తెలియాలి, నాకు తెలియదు, ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఈ విధంగా ఇతడు సర్పరాజు గనక, ఇతడు రాక్షసంశతో పుట్టినవాడు గనక ఏమన్నాడు, అమావాస్య నాడు మీరు పెళ్లి చేసుకుంటానగానే ఓహో నాకు సవతి వస్తుందన్నమాట అనుకుని ఆవిడేం చేసిందిట, ఈ నాగరాజు గారి భార్య తన కూతుర్ని పిలిచింది. ఆ కూతురి పేరు నంద. నంద, ఇంతకాలం ఆనందంగా ఉన్నాను నేను, ఇప్పుడు మీ నాన్న భూలోకం నుంచి ఎవత్తునో పట్టుకొచ్చాడు, ఇది నాకు సవతి అవుతుందిట. ఇది ఎక్కడ గొడవే, ఈ వయసులో ఈయనకి పాడుబుద్ధి ఏమిటే బాబు, ఎవరైనా నవయౌవనంలో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు, వీడికి వయస్సు సగం ఒడిగిపోయింది, అయినా మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటాడు, అందులో పెళ్ళయిందని బలాత్కారంగా పట్టుకొచ్చాడు. ఎలాగే అమ్మాయి అంటే నీకెందుకే, నా దగ్గర ఒక విద్య ఉన్నది. ఆ విద్య ఎటువంటి విద్య, ఏదైనా ఒక గది దగ్గరికి వెళ్ళి నేను మంత్రం చదివితే ఇక ఆ గది తలుపు మూసుకుపోతుంది, మళ్ళీ నేను మంత్రం చదివితే కానీ ఆ గది తలుపు తెరుచుకోదు, ఓపెన్ సేమ్ అంటేనే తెరుచుకుంటుంది, లేకపోతే పొరపాటు కూడా ఆ గది తలుపు తెరుచుకోదు. అలాంటి మంత్ర విద్య నా దగ్గర ఉన్నది, ఈ అమ్మాయిని మన అంతఃపురంలో పెట్టి నా మంత్ర విద్యతో ఆ తలుపు మూసేస్తాను. ఇక నాన్నగారు ఆ తర్వాత తలుపు ఎంత గింజుకున్నా భద్రపట్టలేడు, ఆ గది తెరుచుకోదు, గది తెరుచుకుంటే కానీ ఈమె బయటికి రాదు, బయటకు వస్తే కానీ పెళ్ళవదు, దాంతో నీకు సవతి పోరు దూరం అవుతుందంటే ఈమె మానవ స్త్రీ, నువ్వు ఒక గదిలో పెట్టి తలుపు దిగ్బంధనం చేసేస్తే ఆ తర్వాత లోపల తిండి తిప్పలేక చచ్చిపోతుంది కదా అంటే అలా చావనిస్తానా, ఆ తల్లిని తల్లి కింద గౌరవిస్తాను, నేను రోజు నా మహామహిమతో నేను గదిలో కడతాను, ఆవిడకి కావలసిన ఆహారం ఇస్తాను, పానీయం ఇస్తాను, ఆవిడకి కావలసిన సేవలు చేస్తాను, ఆవిడని రక్షించే భారం నాది అని ఆ సర్పరాజు గారు కూతురు నంద తన మహామహిమతో ఈమెని తన అంతఃపురంలో ఒకనొక గదిలో పెట్టి ఆ గదికి దిగ్బంధనం చేసేసింది మంత్రశక్తితో. దిగ్బంధనం చేయటం అంటే మంత్రం చదువుతారు, ఆ మంత్రం చదివి ఈ మొత్తం ఈ గది చుట్టూతో ఉన్న తలుపులన్నీ కూడా ఇక మీదట నేను పిలిస్తే కానీ తెరవబడకుండా ఉండుగాక అంటారట. ఇంకా తర్వాత తలుపులు ఎవరు తెరవలేరు. ఈ తలుపులు ఏంటి, ఎవడ పడితే వాడచ్చు 5 నిమిషాలకు ఒకసారి వచ్చి తెరవడానికి, అవి మంత్రశక్తితో ముయ్యబడే తలుపులు, అవి బిగుసుకుపోతే మళ్ళీ ఆవిడ మంత్రం చదివితేనే ఆ తలుపులు తెరవబడతాయి. అలా దిగ్బంధనం చేసేసిందిట, అష్ట దిగ్బంధనం చేసేసింది, దాంతో ఆవిడ లోపల ఉండిపోయింది. ఈ విధంగా నీ భార్య సాలపోతకుడని సర్పరాజు చేత అపహరింపబడింది. ఆ సాలపోతకుడి కూతురు నంద తన అంతఃపురంలో నీ భార్యని సురక్షితంగా అట్టే పెట్టింది. తానే స్వయంగా వెళ్ళి నీ భార్యకి అన్నం పానీయం అన్నీ ఇస్తోంది. ఇంతలో సాలపోతకుడు వచ్చాడు. అమావాస్య రాగానే ఎక్కడున్నావు, నా కాబోయేటటువంటి భార్యను తీసుకురా అని భార్యను పిలిచాట. భార్య వచ్చి, మీరు తీసుకొచ్చిన అమ్మాయిని ఆ పరమసుందరీమణిని బహుళ అనే ఆవిడ్ని ఎత్తుకుపోయి మన అమ్మాయి ఎక్కడో దాచిందండి అందుట. ఇదేంటి అమ్మాయికి ఎలా తెలుసు అంటే, ఎలా తెలియడం ఏంటి, నువ్వు ఆ మాత్రం ఒక అమ్మాయిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకుంటూ ఉంటే పెద్ద అయిన కూతురికి తెలియదా అంది ఈవిడ. వెంటనే ఈ కూతురు పిలిచాడు, నంద నేనేమో పెళ్లి చేసుకుందామని తెచ్చిన సుందరీమణిని ఎక్కడ దాచావంటే అష్ట దిగ్బంధనం చేసి అంతఃపురంలో దాచాను అందుట. మంత్రం చదివి తలుపు తీ, నేను ఆవిడ పెళ్లి చేసుకుంటానన్నాడు. నేను స్త్రీని, ఇంకో స్త్రీకి అన్యాయం జరిగితే ఊరుకుంటానా, ప్రాణం పోయినా సరే తీయను అంది ఆవిడ. దాంతో ఆయన కోపం వచ్చింది, కూతురు ఏం చేయలేక ఈ రోజు నుంచి నువ్వు మోగదాని వైపు అన్నాడు. మోకాభవ అంటే మోగదాని వైపు అన్నాడు. దాంతో ఆవిడకు నోరు పోయింది. చూసావా మహారాజా, నువ్వేమో నీ భార్యను అడవిలో విడిచిపెట్టావు, ఆవిడేమో సర్పరాజు ఎత్తుకుపోయాడు, సర్పరాజు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, నీ అదృష్టం వల్ల ఆ సర్పరాజు కూతురు నీ భార్యను రక్షించింది. పాపం నీ భార్యని రక్షించడానికి తన తల్లికి సవతి రాకుండా చూడడానికి, తన తండ్రి అధర్మం చెయ్యకుండా ఉండాలనే కోరికతోటి ఆవిడ మోగదైపోయింది. ఇది జరిగిన కథ. అనగానే అమ్మాయ పోలేండి, మొత్తం మీద నా భార్య సురక్షితంగా ఉంది, ఎక్కడున్నా తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ఇప్పుడు ఆమెను నేను ఏదో రకంగా తీసుకురాగలను. నేను మనువు యొక్క మనవాణ్ణి, అస్త్రశస్త్ర విద్యలు ఎరిగిన వాణ్ణి, నా తపశ్శక్తితో ఆమెను పాతాళం నుంచి ఇక్కడికి తీసుకురాగలుగుతాను. తీసుకొస్తే మాత్రం ఉపయోగం ఏముందండి? మళ్ళీ మొదలేగా, ఈ మొన్నేమో గ్లాసుతో కొట్టింది, ఈసారి రేపు కుండతో కొడుతుంది. ఒక కుండతో కొడితే పర్వాలేదు, వరుసగా 100 కుండలు కొట్టిందంటే ఇక తర్వాత అయిపోయినట్టే. పూర్వం గొప్ప కథ ఉండేదండి, అది ఒక గురువుగారు ఉండేవారట. ఆ గురువుగారు ఒక గురుకులం పెట్టాడు. ఆ గురువుగారు దురదృష్టం ఏంటంటే పరమ గయ్యాళి అయినటువంటి, బాగా గయ్యాళి అని భార్య వచ్చింది. గురువుగారు చాలా మంచివాడు, బాగా చదువుకున్నవాడు, గురుకులం పెట్టి పిల్లలందరికీ ఉచితంగా పాఠం చెప్పేవాట. ఎవరైనా వీలుంటే డబ్బిస్తే పుచ్చుకునేవాడు. ఆయనంతటి మాత్రం ఆయన ఎవరిని అడిగేవాడు కాదు. ఓవర్ డొనేషన్స్ పుచ్చుకునే రెసిడెన్షియల్ కాలేజీ కాదు అది. తనంత తాను ఎవడన్నా దక్షిణిస్తే పుచ్చుకునేవాడు. ఆయన అదృష్టం వల్ల రాజులు ఎంతో డొనేషన్స్ ఇచ్చారు, సంపదలు ఇచ్చారు, గురుకులం బాగా సాగుతోంది. ఒకే ఒక దురదృష్టం ఏంటంటే, ఇంత పండితుడికి గురుకులం బాగుంది, శిష్యులు బాగా ఉండేవారు, పెద్ద వేద పాఠశాల, ఇంకా 64 కళలు నేర్పే పాఠశాలలు ఉన్నాయి. ఒక్క భార్య మాత్రం గయ్యాడవడమే ఆయనకి దురదృష్టం అనమాట. రోజు ఆవిడ ఏం చేసేదిట, భోజనంలో చివరిన చారు పట్టరాది అనగానే మాత్రం వేడి వేడి చారు కొండ పట్టుకొచ్చి నెత్తి మీద దెబ్బ కొట్టేదిట, ఆ కొండ పగలగొట్టిపోయేదిట. ఇలా ఎన్నో కొండల దెబ్బలు తిన్నాడు ఆయన పాపం. ఆయన దగ్గర శిష్యులు ఉండేవారు. గురువుగారికి శిష్యులు అంటే కన్నపెట్టలతో సమానం కదా. ఈయన ఇక్కడ కూర్చునేవాట పెద్ద ఆసనం మీద, ఎదురుగుండా పిల్లలకు కూర్చోబెట్టేవాడు. వంటవాళ్ళు వచ్చి పిల్లలకు వడ్డించేవారు, వీళ్ళు ఆవిడ వచ్చి ఈయనకి వడ్డించేది. ఈ గురువుగారి నెత్తి మీద కొండ పగలడం, చారు ఆయన నెత్తి మీద పడడం, ఆ చారు ఆయన నోట్లోంచి విస్తట్లో పడడం పిల్లలు బాగానే చూసేవారు. కానీ ఆ రోజుల్లో పిల్లలు ఏడిపించేవారు కదట గురువుగారిని, గురువుగారు మీ ఆవిడ బాగా కొట్టిందా అనేవారు కాదట. మా గురువుగారు ఎంత మహానుభావుడు, ఎన్ని కొండలు దెబ్బలు తిన్నా పాపం పాఠం మాత్రం చెబుతున్న పండితుడు అని పొగిడేవారు. ఈ శిష్యులంతా ఒకసారి ఏం జరిగిందంటే, ఒక 20 శిష్యులు ఈయన దగ్గర బాగా చదువుకున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. వాళ్ళు 64 విద్యలు నేర్చుకున్నారు, రకరకాల విద్యలు నేర్చుకుని ఇంకా గురువుగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోవడానికి గురువుగారి దగ్గరకు వచ్చి, గురుదేవా మీ దయవల్ల మేము 10 చదువుకున్నాం, అన్ని విద్యల్లో ఆరితేరాం, మాకు మంచి మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి. చదువుకుంటూ ఉండగానే రాజుగారు పిలిచి ఉద్యోగాలు ఇచ్చారటండి. ఆ రోజుల్లో కూడా క్యాంపస్ సెలక్షన్స్, ఆయనకి క్యాంపస్ సెలక్షన్స్ వచ్చాయట. అందుకని పిల్లలందరికీ రాజుగారి కొలువులు ఉద్యోగం వచ్చింది. అందుకని ఉద్యోగానికి పోతున్నామని ఆయనకి దక్షిణిచ్చి వెళ్ళిపోయారు. ఈ 20 ఒకడు మాత్రం కటిక దరిద్రుడు, వాడికి తల్లి తండ్రి లేరు, దరిద్రుడు వాడు. చిన్నప్పుడే తీసుకొచ్చి బట్టలు భోజనం అన్నీ ఈయన ఇచ్చి పాఠం చెప్పాడు గురువుగారు. ఆ శిష్యుడు మాత్రం గురువుగారి దగ్గరకు వచ్చి, గురుదేవా తక్కిన వాళ్ళందరూ డబ్బున్నవాళ్ళు, మీకు దక్షిణ ఇచ్చారు, నేను పేదవాణ్ణి, ఇప్పుడు మాత్రం మీకేం దక్షిణ ఇవ్వలేను, కానీ రాజుగారి దగ్గర నాకు మంచి ఉద్యోగం వచ్చింది కనుక ఒక 1 కాలం ఉద్యోగం చేసేటప్పుడు మీకోసం నెల నెల $1,000 పక్కన పెడతా, ఆఖరిని పట్టుకొచ్చి ఆ డబ్బు మీకు దక్షిణగా ఇస్తాను, ఆ దక్షిణ స్వీకరిద్దురు కానీ ఆశీర్వదించండి అనంటే, గురువుగారు అన్నాడు, ఒరే బోల్డ్ మంది ఉన్నారా నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చిన వాళ్ళు, బంగారం ఇచ్చిన వాళ్ళు, పొలాలు ఇచ్చిన వాళ్ళు, స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆ దక్షిణ మీద నాకు కోరిక లేదు, నాకు ఒక్క కోరిక ఉందిరా, ఆ కోరికను ఒక్కడమే తెచ్చగలవరా, తీరుస్తావా అన్నట్ట. కోరుకోండి గురువుగారు అన్నాడు. నువ్వు చూస్తున్నావు కదా మీ గురుపత్నిని, రోజు భోజన సమయంలో ఓ వేడి వేడి చారు కొండ నా నెత్తి మీద పగలగొడుతోంది, కొండతో నా మొహం మండగొడుతోంది, మాడు పగలగొడుతోంది. అప్పటి నుంచి నాకు చాలా కాలం నుంచి లోపల ఒక కసి పెరిగిపోయింది, ఆ కసి ఈ రోజున నీ రూపంలో తీర్చుకోవాలనుకుంటున్నాను. నువ్వు నాకు వేరే దక్షిణ ఇవ్వవద్దు, ఒక అందమైన అమ్మాయినో ఒక మంచి అమ్మాయినో చూసి పెళ్లి చేసుకో. కానీ ఆ అమ్మాయిని రోజు నువ్వు తిట్టాలి, తిడుతుంటే ఆవిడ పడాలి. నేను ఇంతకాలం నా పెళ్ళాన్ని తిట్లు తెగతిన్నాను, నా శిష్యుడు తన పెళ్ళాన్ని తిడుతూ ఉంటే చూడాలి అని నాకు లోపల కోరికగా ఉంది చాలా కాలంగా. ఆ కోరిక తీర్చు, ఇదే నాకు దక్షిణ. నువ్వేం చేస్తావో తెలియదు, ఓ పిల్లను పెళ్లి చేసుకో, నువ్వు ఆ పిల్లను రోజు తిట్టు, తిడుతూ ఉంటే ఆవిడ పడాలి. ఎప్పుడైనా నీ కోపొచ్చి చారుకొండతో పెళ్ళాన్ని కొట్టినా ఆవిడ నిన్ను నీ మొహమ్మండాన్ని తిట్టకూడదు, ఆవిడ పడాలి. అలాంటి పెళ్లి చేసుకుని ఆ కోడల్ని నాకు చూపించరా బాబు, నువ్వు నా కొడుకు లాంటి వాడివి కనుక నీ పెళ్ళ నా కోడలు కనుక నేను చూడాలనుకుంటున్నాను, ఇది నాకు దక్షిణ ఇస్తావా అన్నట్ట. దానికేం గురువుగారు, ఈ లోకంలో బోల్డ్ మంది ఉంటారు, కానీ కట్నం పుచ్చుకోకుండా కనుక నేను పెళ్లి చేసుకుంటే నా చేత చెవాట్లు తినేటటువంటి పెళ్ళం నాకు దొరుకుతుంది, నా పెళ్ళాన్ని తెగ చెవాట్లు పెట్టేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, మీరు కళ్ళారా వచ్చి చూడండి, అవసరమైతే మీరు కూడా నాలుగు చెవాట్లు పెట్టండి, అట్లు మీకు చెవాట్లు దానికి అలాగేనండి అన్నట్ట. ఒరే అలా అంటే కదరోయ్, నేను అప్ప ఇప్పటికే ముసలాండి అయిపోయాను, ఏడాదిలోపు పెళ్లి చేసుకోవాలన్నట్ట. అలాగే గురువుగారు అన్నాడు, వీడు వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడి నుంచి గురువుగారు నా శిష్యుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో, ఆ పెళ్ళాన్ని అతడు ఎప్పుడు చెవాట్లు పెడతాడో, ఆ సంఘటన నేను కళ్ళారా ఎప్పుడు చూస్తానా అని పాపం రాత్రిపూట కలలు కంటూ ఉండేవాట. ఈ కళలు ఒకనాడు ఎక్కువైపోయి నిద్దట్లోనే వాళ్ళ ఆవిడ్ని కొట్టినట్టు కల వచ్చింది దీనికి. దాంతో కంగారులో వాళ్ళ ఆవిడ్ని తన్నాడు, తనగానే ఆవిడ ఒక్క తను తన్నింది. దాంతో మెలకు వచ్చి ఇది కళ అనుకున్నాడు పాపం ఆయన. అంటే ఆయన లోపల ఎంత బాధపడుతున్నాడో పాపం. అంటాం కానీ ఇందులో ఎంతమంది ఉన్నారో పైకి బట్టలు బయట పట్టలేదు కానీ ఇంటి గుట్టు చేయాలని తెలియాలి. సరే పాపం మొత్తం మీద ఈలోపు గురువుగారు శిష్యుడు ఉద్యోగంలో చేరాక, శిష్యా నా గురుదక్షిణ ఏం చేసావు అని వారానికి ఉత్తరం రాయడం మొదలెట్టాట. ఈ శిష్యుడేమో, గురువుగారేమో వారానికి ఉత్తరం రాస్తాడు పెళ్లి చేసుకోవాలట, పెళ్లి చేసుకోవడం కష్టం కాదు, చివాట్లు తినే అమ్మాయిని, నేనెంత తిట్టినా సహించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతున్నారు అనుకుని పాపం ఓ పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకున్నాడు. పెళ్ళిళ్ళ పేరయ్య గారు నాకు ఇలాంటి సంబంధం కావాలని కానీ ఆ మాత్రం దొరకరా అని ఈయన కుర్రాన్ని రకరకాల సంబంధాలకి తీసుకెళ్ళాడు. అమ్మాయిని చూడగానే ఈయన నీతో ఏకాంతంగా మాట్లాడాలనేవాట. మాట్లాడండి అనేది అమ్మాయి. ఇదో పెళ్ళైన దగ్గర నుంచి రోజు నిన్ను తిడతాను, అప్పుడప్పుడు కొడతాను, పడతావా పెళ్లి చేసుకుంటావా, నాకు బోల్డ్ జీతం సుమ అంటే నీ మొహం, చివాట్లు పెడితే తిడితే కొడితే పడతావా, పెడితే తింటాను తప్ప పొరపాట్లు కూడా నువ్వు నీ సంబంధం నాకు వద్దని అమ్మాయి మొహం మీద చెప్పేసేది. అసలు అయినా పెళ్లి సంబంధానికండి నేను నేను తిడతాను కొడతాను అంటే ఎవడన్నా ఒప్పుకుంటాటండి? వీడు అమాయకుడు కనుక, మరీ బొత్తిగా మీలాంటి అమాయకుడు కనుక అందరి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేసేవాడు ధర్మపరుడు కనుక. దాంతో ఈయనకి సంబంధం కుదరడంలా, వెళ్ళిన చోటలో వీడు పిచ్చాడురా అని కొందరు నవ్వారు. పైగా వీడి విషయం ప్రపంచం అంతా తెలిసిపోయిందండో, ఫలానా గురుకులంలో చదువుకున్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు, వాడు పెళ్లి చూపులకు వస్తే చాలా ప్రమాదం, పెళ్ళాన్ని కొడతా తిడతానంటాడు, అలాంటి వాడికి చూస్తూ పిల్లనిస్తామా, వాడు వస్తే మొహం మీద తలుపేసి గెంటేయండి అని కూడా అందరూ చెప్పుకోవడం మొదలెట్టారు. వీడి కీర్తి బాగా వాట్సాప్లో వ్యాపించింది. దాంతో వీడికి అసలు పెళ్లి చూపుల్లోనే ప్రవేశం లేకుండా పోయింది, పిల్లని ఇవ్వట్లేదు ఎవరు. ఈ గురువుగారేమో రెండు రోజులకోసారి రాయడం మొదలెట్టాడు, ఒరే శిష్య సంవత్సరం దాటిపోతుంది, వాట్ అబౌట్ మై దక్షిణ అన్నట్ట. ఈ దక్షిణ కోసం వీడు ప్రదక్షిణ చేసి వీడు అలిసిపోయాడు. చివరికి వీడు ఒక రోజున రోజు ఈ పాటలు పడలేకపోతున్నామని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా ఒక నెలలాడు నాకు సెలవు ఇవ్వండి అన్నట్ట. ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఏడాది అవ్వలేదు, 1 మంత్ లీవ్ ఏమిటి లాంగ్ లీవ్ అంటే, పెళ్లి చేసుకోవాలండి, మా గురువుగారికి దక్షిణ ఇవ్వాలనుకున్నానండి అని జరిగింది చెప్పగానే ఆయన నవ్వుకుని, సరే ఇచ్చేశాను, నీకు పెళ్ళి అయ్యేదాకా నువ్వు ఇష్టోదడు తిరిగి, పెళ్ళి అయ్యాక వచ్చి కొలువులో చేరన్నట్ట అమ్మాయి అనుకున్నాడు వీడు. ఆ రోజుల్లో రాజులు అంత మంచివాళ్ళు, బొత్తిగా ఇప్పటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, అందుకని నెల్లాళ్ళు లీవ్ ఇవ్వగానే ఈ లీవ్ పుచ్చుకుని వీడు బయలుదేరాడు. మొత్తం మీద తిరగ్గా ఒక ఇంట్లో ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి ఇందాక చెప్పానే విప్రుడి భార్య, అలాంటి ఆవిడ దొరికింది. కొంచెం పళ్ళు పొట్ట ఉన్న ఆవిడ, ఎవరైనా పర్వాలేదు, చివాట్లు తింటే చాలనుకుంటున్నాడుగా వీడు. అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను రోజు నిన్ను తిడతాను, అవసరమైతే కొడతాను, పడతావా అంటే అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తానని తలకాయ ఊపిందిట. మీరు కొట్టండి తిట్టండి నేను పడతానండి అందిట. అమ్మ బాబోయ్ అదృష్టం పడిపోయింది. అందంగా లేదన్న మాటే కానీ ఈ విడిలో అన్నీ మంచి కొనాలి అని అనుకుని పెళ్లి కొప్పుకున్నాడు, టకటక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక మొదటి రాత్రి అసలు వ్యవహారం తెలిసింది. రాగానే ఆవిడ, ఏమాయ్ ఇలా రా అంది. ఏమాయ్ ఏమిటో అనుకున్నాడు ఈయన. ఏమాయ్ పోయేసరి ఎరా రారా అందిట. నన్నేనా అన్నాడు. నిన్నే రా అంది. పెళ్లి చూపుల్లో ఏమండి అన్నావు కదా అంటే, ఏదో పెళ్ళి అవ్వక ఏడుస్తున్నాను, నువ్వు అన్నదానికల్లా తల ఊపితే పెళ్ళి అయిపోతుందని మా అమ్మ చెప్పింది, అందుకే అలా నటించాను, నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అందిట. ఇక చూడండి వీడికి నరకం మొదలయ్యింది. రోజు ఆవిడ అంది, 3 పూట్లో 3 కర్రలు విరగొడితే కానీ నాకు నీ ఒంటి మీద నాకు నిద్ర పట్టదు అనేదిట. కర్రతో కొట్టడం, బండభూతులు తిట్టడం, ఆవిడ తిట్టిన తిట్లు గురువుగారి భార్య కూడా తిట్టేది కదా. వీడికి మతిపోయింది, నా కర్మ ఇలా కాలింది ఏమిట్రా, ఎన్నాళ్ళు ఆగి ఈవిడా చేసుకున్నారు బంగారం లాంటి వాడిని విడిచిపెట్టి అని ఈయన ఏడుస్తుంటే, గురువుగారు పెళ్లి చేసుకున్నావుగా నా దక్షిణ ఏమిటి అన్నాడు ఆయన. ఇక ఈయన బుర్ర పట్టుకుని ఒక 3 రోజులు భార్యకి లాంగ్ లీవ్ పెట్టి, పాదాలు ఒత్తి, అన్నం వండి పెట్టి, బట్టలు ఉతికి పెట్టి, జడవేసి పెట్టి ఇలా సేవ చేసి కాకా పట్టాడు చివరికి. ఏం కాకా పడుతున్నావు సేవ చేస్తున్నావు అంది. ఏం చేయమంటావే పెళ్ళామా, మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేర్పిన విద్యల వల్లే నేను ఎంత గొప్పవాడినయ్యి ఉద్యోగం సంపాదించాను, నేరక ఆ గురువుగారికి ఒక గురుదక్షిణ చెల్లిస్తానని వరమిచ్చాను, అందుకే నేను పెళ్లి చూపుల్లో నేను తిడతానన్నాను. మా గురువుగారి కోరిక ఏమిటంటే ఆయన ఎదురుగుండా నేను నా కళ్ళాన్ని తిడుతూ ఉంటే ఆ కళ్ళం నోరెత్తకుండా ఉంటే చూడాలని ఉందిట.